ఇక మరికొందరు ఉన్నారు. వీళ్ళు అసత్శాస్త్రములను ఉపదేశించారు. శాస్త్రాలలో ఉన్న అర్థాలకి విపరీత అర్థాలు చెప్పారు. అక్కడున్న అర్థం వేరు, వీళ్ళు చెప్పిన అర్థం వేరు. అలాంటి ఈ దుర్మార్గుల యొక్క నాలుకలు ఈ పక్షులు చీల్చి చెండాడుతున్నాయి. అసత్శాస్త్రోపదేశాస్తు అన్నాడు. అలాగే ఎవరైనా ఒక సత్కార్యమునకు పిలిచారు ఓ మంచి పనికి, మనం వస్తామని ఒప్పుకున్నాం. ఉదాహరణకి ఎవరో ఎందుకు ఇప్పుడు నేనే ఉన్నాను, పురాణం చెప్పడానికి 40 రోజులు అంగీకరించాను, తర్వాత నేను రాను అని అబద్ధమాడి తప్పించుకున్నాను అనుకుందాం. పురాణం చెబుతానని ముందు మాటిచ్చాను కదా, తర్వాత తప్పించుకున్నాం. అలా తప్పించుకున్న వాళ్ళ నాలుకలు 1000 సంవత్సరముల పాటు పిట్టలు తీలుస్తాయట. మంచి పనులు చేస్తామని ఒప్పుకుని ఆ పనులను చెయ్యని దుర్మార్గుల యొక్క నాలుకలు పక్షులు తీలుస్తాయి. అదే చెడ్డ పని చేస్తామని ఒప్పుకుని చెయ్యకపోతే ఈ పక్షులు రక్షిస్తాయి. ఉదాహరణకి ఎవడనో హత్య చేస్తాం అని డబ్బుచ్చుకున్నారనుకుందాం. ఆ తర్వాత మీకు భయం వేసింది, తప్పు తప్పు, పరులను హత్య చేయడానికి డబ్బులు పుచ్చుకోకూడదు అని, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసి మేము హత్య చెయ్యము అని ఇచ్చిన మాట తప్పితే అది మంచి కార్యం కనుక వాళ్ళకి మాత్రం శిక్షలుండవు, భగవద్ రక్షలుంటాయి. మహాత్ములను చూడకూడని చూపులతో చూడకూడదట. మహాత్ముల మీద కోపగించడం కానీ, మహాత్ములని అనరాని మాటలు అనడం కానీ చేశారనుకుందాం. అసత్ వాగుదాహరత అనగా అనకూడని మాటలు అనడం, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. అలా కాకుండా పిచ్చపిచ్చవాగుడు వాగితే అటువంటి వాళ్ళ నాలుకలు కూడా గ్రద్దలు చీల్చి ఏడిపిస్తాయి, కళ్ళు పొడుస్తాయి, అవి మళ్ళీ వస్తూ ఉంటాయి, అవి మళ్ళీ చీలుస్తూ ఉంటాయి. వేద దేవ ద్విజాతీనాం గురోర్నిందాచయై కృతాః హరంతి తేషాం జిహ్వాచ్య జాయమానాః పునఃపునః. వేదములను, దేవతలను, విప్రులను, గురువులను ఎవరు నిరంతరం నిందిస్తారో అటువంటి దుర్మార్గులు నరకానికి వచ్చాక వారి నాలుకలు, కళ్ళు, ఈ గ్రద్దలు, ఇనప ముక్కులున్న గ్రద్దలు పొడిచి పొడిచి చీల్చి పీడిస్తాయి. పునఃపునః జాయమానాహ అంటే ఏమిటి, నాలుక చీలిస్తే మళ్ళీ నాలుక వస్తూ ఉంటుంది, అది వెర్రి బాధ అంటారు దాన్ని. ఇక ఉపాధ్యాయులను, యజ్ఞం చేయించే యజ్వలను, తల్లిదండ్రులను, పితృదేవతలని, పితాపుత్రులను, భార్యాభర్తలను, స్నేహితులను వీళ్ళని కలపాలి. అంటే గురువులు గురువులు ఉంటారు, ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకే పాఠశాలలో 3 ముగ్గురు ఉంటారు, ఓ ప్రిన్సిపాలు, అసిస్టెంట్ ప్రిన్సిపాలు, మళ్ళీ ఆయనకి సాయం చేసే మాస్టర్లు. వీళ్ళల్లో వీళ్ళకి తగాదా పెట్టకూడదట, వాళ్ళని కలపాలి. ఏమండో మీ ప్రిన్సిపాల్ గారు మీరు మీ గురించి మంచి చెప్పారండి అని కలపాలట. అంతేగాని మీ ప్రిన్సిపాల్ దుర్మార్గుడు అండి, మీ గురించి చెడ్డ చేస్తున్నాడు, చెడ్డ ప్రచారం చేస్తున్నాడు అని ప్రిన్సిపాల్ గురించి ఏమో తక్కిన మేస్టర్ల దగ్గర చెప్పి, ఈ టీచర్ల గురించి ప్రిన్సిపాల్ గారి దగ్గర కంప్లైంట్ చేసి, వీళ్ళ మధ్యలో తగాదా పెట్టిన దుర్మార్గుడు రంపాలతో కొయ్యబడతాడు. ఇనప రంపాలు ఉంటాయి, వాటితో బర్రు బర్రను కోస్తారు. కాబట్టి ఉపాధ్యాయుల మధ్య చిచ్చు పెట్టరాదు, యజ్ఞం చేసే ఋత్విక్కుల మధ్య తగాదా పెట్టరాదు, తల్లిదండ్రులను విడదీయకూడదు, తండ్రిని కొడుకును వేరు చేయకూడదు, భార్యాభర్తల్ని వేరు చేయకూడదు, స్నేహితుల మధ్య తగాదా అసలు పెట్టకూడదు. ఇలా విరోధాలు పెట్టే వాళ్ళని కూడా రంపాలతో కొలుస్తారు. యాత్రలకు వచ్చిన తర్వాత ఈ యాత్రలకు వచ్చినటువంటి భక్తుల్ని అనకూడని మాట్లాడి కొంతమంది ఆర్గనైజర్స్ ఏడిపిస్తారట. నిర్వహణ చేసేవాళ్ళు కొంతమంది యాత్రికుల మీద గైగైమని, వాళ్ళకి అన్నం పెట్టకుండా వాళ్ళకి రూములు ఇవ్వకండ చాలా ఏడిపిస్తారు. అలాంటి వాళ్ళ శరీరాన్ని కూడా రంపాలతో బర్రు బర్రును కోస్తారట. మనం చూస్తాం అప్పుడప్పుడు ఫలానా ట్రావెల్స్ అని పెడతాడు, పాప ఈ పిచ్చాళ్ళంతా వెళ్ళిపోతారు, వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టరు, ఏడిపించేస్తారు, అది మహాపాపం సుమండి. ఇతరుల యొక్క సొమ్ముతో మనం యాత్ర నిర్వహిస్తున్నాం, ఓ పుణ్యాత్మురాలు ఉంది ఉదాహరణకి, అలాంటి ఆవిడ వెళ్ళిన తర్వాత నువ్వు వచ్చి ఇడ్లీ చేయొచ్చుగా, నువ్వు వచ్చి వంట చేయొచ్చుగా అని ఆవిడ మీద ఎగిరిందంటే ఆవిడ నాలుకనే రంపంతో బర్రు బర్రును కోస్తారట. కాబట్టి తనతో తీసుకువెళ్ళిన యాత్రికుల్ని సాధ్యమైనంత వరకు తిట్టకూడదు, మందలించకూడదు, ప్రేమగా చూడాలి. ఎప్పుడైనా మందలించే హక్కు గురువులకే ఉంటుంది, సరైన మార్గంలో లేనప్పుడు శిష్యుల్ని మాత్రం నాయన ఇలా చేయకండి అని చెప్పే అధికారం ఒక్క పౌరాణికులైన గురువులకి తప్ప సామాన్యులకి లేదు. గురువులు ఏదైనా అనొచ్చు, ఎందుకంటే వాళ్ళని దారిలో పెడతారు కనుక. తల్లిదండ్రులు పిల్లల్ని దారిలో పెట్టచ్చు చిన్నప్పుడు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని దారిలో పెట్టకూడదుగా. ఇక ఇలాంటి వాళ్ళందరికీ కూడా రంపపు నరకం అని ఉంటుందన్నమాట. ఇనప రంపాలు ఉంటాయి, ఆ రంపాలతో వీళ్ళందరినీ పర్రు పర్రును కోస్తారు, అవయవాలు తెగిపోతాయి, మళ్ళీ అతుక్కుపోతాయి. ఇలా వాళ్ళు చేసిన పాపాలను బట్టి శిక్షలు ఉంటాయి. ఎవరైనా సంతోషంతో ఉంటే మనం కూడా సంతోషించాలి. పరుల సంతోషమును చూచి ఓర్వలేని దుర్మార్గులు ఇతరులను ఏడిపించేవారు, ముఖ్యంగా సాధువులకు మనస్తాపం కలిగించేవారు, ఇటువంటి దుర్మార్గులు కరంభవాలుక నరకంలో పడతారు. విసిరికర్రలు దొంగతనం చేసేవాళ్ళు, ఫ్యాన్లు ఎత్తుకుపోయేవాళ్ళు, గంధం ఎత్తుకుపోయేవాళ్ళు, అవి కూడా ఎత్తుకుపోతారంటే గంధం కూడా ఎత్తుకుపోయిన వాళ్ళు ఉన్నారండి, లేకపోలేదు. వట్టి వేళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళు వీళ్ళంతా కూడా కరంభవాలుక నరకంలోకి తీసుకెళ్ళబడతారు. కరంభవాలుక అంటే ఏంటి? వాలుక అంటే ఇసుక. ఓ చోట ఒక ఇసుక ఉంటుంది, ఈ ఇసుకని బాగా కాలుస్తారు. మీరు చూసారు అప్పుడప్పుడు మూకుళ్ళల్లో కూడా ఇసుక వేసి ఆ పైన వేరుశనగ గుళ్ళు పెట్టి వేయిస్తూ ఉంటారు. అలా ఇసుకని కాల్చే ఒక నరకం ఉంటుందట, దానికి కరంభవాలుక తప్తవాలుక అని పేరు అన్నమాట. ఇసుకని బాగా వేడి చేసి కాల్చి కాల్చి ఆ ఇసుక మీద బోర్లా పడుకోబెడతారు. ఇక వీడు బొబ్బట్లు పెడతాడు, ఇంట్లో బొబ్బట్లు మాట ఎలా ఉన్నా వీడు బోర్లా పడుకోగానే బొబ్బ పెడతాడు అనమాట. అందువల్ల ఈ విసనకర్రలు, గంధము, ఈ వట్టి వేళ్ళు ఎత్తుకుపోవటం, సాధువులకి మనస్తాపం కలిగించటం, ఇలాంటి భయంకర పాపములు చెయ్యరాదు. తద్దినానికి భోక్తగా వస్తానని ఒప్పుకుని సమయమునకు రాక ఏడిపించేవాడు, భోక్తగా వచ్చే ముందే భోంచేసి వచ్చేవాడు, ఒకటి శ్రాద్ధానికి వస్తానని ఒప్పుకొని మరో శ్రాద్ధానికి పోయి భుజించేవాడు, ఇటువంటి వాళ్ళని ఇనుప ముక్కుల పక్షులు వచ్చి పొట్ట చీల్చి పేగులు బయటికి లాగి ఏడిపిస్తాయి. ఆ తర్వాత జన్మలో వాడు అన్నం తినలేని వాడిగా పుడతాడు. తర్వాత జన్మ ఎత్తుతట్టువాడు, ఆ జన్మలో వాడికి అన్నం లోపలికి వెళ్ళదు, కొంతరికి అన్నం ఎక్కదు. యావజ్జీవితం అన్నం లేకుండా టీతోటో కాఫీతోటో బతికేవాడు ఉన్నారు తెలుసా మీకు? పూర్వజన్మలు ఇలాంటి పాపం చేస్తే ఈ జన్మలో వేళకు అన్నం లోపలికి వెళ్ళదట. అన్నం అంతో ఎంతో తినలేకపోతే అది కూడా ఒక పెద్ద దోషమే కదా. బ్రహ్మద్వేషము, అన్నద్వేషము, గురుద్వేషము ఈ మూడు పుట్టాయంటే వాడికి పోయే కాలం వచ్చినట్టు అని అర్థం. అది మహాదోషం. కాబట్టి అన్నం తినలేని నీచ జన్మ వస్తుంది. తింటే పడదు, తిరగపోతే నీరసం, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలాంటి జన్మ ఎందుకు వస్తుందంటే భోక్తగా వస్తానని ఒప్పుకొని రాకుండా ఎగగొట్టడం, లేదా వచ్చే ముందు పలహారాలు చేసి రావడం, లేదా ఇక్కడ ఒప్పుకొని ఇంకో తోటికి పోవటం, ఇటువంటి పనులు చేసిన వాళ్ళు వాళ్ళు. సాధువులను నిరంతరం మాటలతో బాధపెడతారు కొంతమంది. సాధువుల్ని బాధపెట్టడం ఎంత తప్పో చెప్పాడండి ఇందులో. అసలు సాధువులంటేనే అన్నీ విడిచిపెట్టిన మహాత్ములు వాళ్ళు, సుఖదుఖాలకి ద్వంద్వాతీతులు వాళ్ళు, సుఖదుఖాలకు అతీతులు వాళ్ళు. అటువంటి పుణ్యాత్ముల్ని తిట్టకూడదు కదా. సాధూనాం దోషణం పాపం దర్శనం పాపనాశనం అని శాస్త్రం. అసలు సాధువులను దర్శిస్తే పాపాలు తొలగుతాయి, దూషిస్తే మహాపాపం. అటువంటిది సాధువులను అనరాని మాటలు అనేవాళ్ళు, బాధపెట్టేవారు. అటువంటి వాళ్ళు కూడా ఈ ఇనప ముక్కుల పక్షులు చీల్చి చెండాడతాయి. ఆ మధ్యన కొంతకాలం పాటు ఒక పత్రికలో రోజు ఒక సాధువు మీద ఒక వ్యాసం వచ్చేది. రోజు ఒక సన్యాసిని తిట్టేవారు వాళ్ళు. ఆ తిట్టిన పాపాత్ములకి ఇవాళ బాగుంది అనిపించవచ్చు కాక, ఈరోజు మనం తిట్టాం మనకేదో రేటింగ్ వచ్చింది పేపర్కి, డబ్బులు వచ్చాయి అనిపించవచ్చు. ఇవి తాత్కాలికం. దీని ఫలితం, దీని పర్యవసానం ఎలా ఉంటుందో భవిష్యత్తులో వాడు అనుభవిస్తాడు. ఆ మహాపాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. యకరోతి చెప్పై శూన్యం అన్యవాగన్యథామతి పాచ్యతే హి ద్విధా జహ్వా తస్యేత్తం నిశితై క్షురై. పైశూన్యము అంటే కొండెములు చెప్పుట, వాడి మీద వీడికి, వీడి మీద వాడికి లేనిపోని నేరాలు చెప్పడాన్ని సంస్కృతంలో పైశూన్యము లేక పిశూనత అంటారు. కాలక్షేపం అవుతుంది కొందరికి, భోజనం చేశాక మధ్యాహ్నం ఏం చేయాలి, అందుకని పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగో పుల్లమ్మ ఎల్లమ్మ నీ గురించి అలా అంది, వాళ్ళు ఇలా చేశారట, వీళ్ళు ఇలా చేశారట, నువ్వు చూసి వచ్చావా? ఎవరు ఎలా చేస్తే మాత్రం, ఎవరు ఎలా చేసినా అవి మనకు అనవసరం. అసలు ఇతరుల పాపం నోటితో తడవడమే తప్పు, ఆ దరిద్రం మనకు అంటుకుంటుంది ఆ పాపం. అటువంటిది వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని నేరాలు చెప్పి జుట్టు జుట్టు ముడిపెట్టి తగాదా పెట్టడం ఉందే అది భయంకరం. పిశునత యద్యస్తి కిం పాతకైహి అంటాడు భర్తృహరి సుభాషితాలలో. నాయనా నేనేం పాపం చేయలేదు అని ఒక ఆయన అన్నట్ట. ఏం పాపం చేయలేదా? ఇతరుల మీద నేరాలు చెప్పావుగా, కొండాలు, ఇంకా కొండెములు చెప్పడం అనే ఒక దోషం ఉంటే ఇంకా వేరే పాపములతో పని లేదు, ఇంతకంటే గొప్ప పాపం లేదు. అన్ని పాపాల్లోకి గొప్ప పాపం పర దోషాన్ని ఎత్తడం. పరదోష కథా విముఖులయ్యి ఉండాలి మనం. అలాంటి దుర్మార్గులు తర్వాత అన్యవాక్ అన్యథామతి అంటే మాట ఒకటి చేసే పని ఒకటి, పైకి ఒకటి లోపల ఒకటి. పైకి ఎన్నో కబుర్లు చెప్తాడనమాట, మనం మంచిగా ఉందాం, కొండేలు చెప్పద్దు, దానాలు చేద్దామంటాడు, లోపల మాత్రం వీడు కొండేలే చెబుతాడు, దానం చెయ్యడు, అన్నీ మోసాలే. చక్కగా మంచి విభూతి పెట్టి నామం పెట్టి అందంగా కనబడినంత మాత్రం చేత పిల్లి పిల్లే కదా. రుద్రాక్ష పిల్లి అని ఒక సామెతం తెలుసుగా మీకు, సమాసం తప్పైనది. ఓ పిల్లి ఉందిట, చాలా కాలం పాటు మహాపాపాలు చేసింది. పిల్లి అంటే ఎన్ని ఎలకలను తింటుందో, ఎన్ని చిలకలను తిందో అర్థం అర్థం లేదు కదా దానికి. ఆ పిల్లి ఒకసారి ఏం చేసింది, మిలి కహీసే కోయి మాల, ఎక్కడి నుంచో ఒక జపమాల తీసుకుంది, అది రుద్రాక్షమాల. లేక రూసే కంఠమేడాల, ఆ తర్వాత తీసుకుని మెళ్ళలో వేసుకుందిట. ఔర్రు బదన్నపరు రాక్కులగా కర్రు బిల్లి చెలి ప్రయాగన హాని, ఒళ్ళంతా బూడిద పూసుకుంది, చక్కగా చేతిలో జపమాల మెళ్ళో రుద్రాక్షమాల వేసుకుంది. ఆ తర్వాత ఏం చేసిందిట, నేను సన్యాసం పుచ్చుకున్నాను, రుద్రాక్షలు వేసుకున్నాను, బూడిద పూసుకున్నాను, పద్మాకర్ గారు బూడిద పూసుకుంటే మంచిదన్నారు, రుద్రాక్షలు మంచిదన్నారు, నేను మారిపోయాను పూర్తిగాను, 40 రోజులు మార్కండేయ పురాణం వినడాను నేను మర్చిపోయాను, 10వ రోజు వచ్చినటువంటి ఆ వెనకాతలు కనబడే పటంలో మార్కండేయుడిని చూడగానే నాకు బుద్ధి వచ్చింది, అందువల్ల నేను ప్రయాగలో స్నానం చేసి తపస్సు చేసుకోవడానికి పోతున్నాను, తరించడానికి పోతున్నాను, ప్రయాగ పోతున్నాను అందుట. ఆ తర్వాత ఏం చేసింది, పోనీ ప్రయాగ పోయేది ఒంటరిగా పోతుందా, పోలా, ప్రయాగలో స్నానమునకు వెళ్ళే ఈ పిల్లి చూహోసే బోలి ఎలకల దగ్గరికి వెళ్ళి ఆ కన్నంలో ఉన్న ఎలకల్ని పిలిచింది. ఎలకల్లారా అనగానే అవి పలకలేదట, మీరేం భయపడకండి, ఇది వరకు నేను ఎన్నో పాపాలు చేశాను, హే చూహో కియే పాపమైనే హజారో అందిట. ఓ ఎలకల్లారా, నేను ఎన్నో పాపాలు చేశాను, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఎలకల్ని తిన్నాను, చిలకల్ని తిన్నాను, ఉడతల్ని తిన్నాను, ఈ తిని 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 విసిగెత్తిపోయాను, నాకు బుద్ధి వచ్చింది, మహానుభావుడైన పద్మాకర్ గారు ఉపన్యాసం వినగానే నాకు జ్ఞానోదయమయ్యి ఈరోజు నుంచి పక్తు శాకాహారం తిందామని నిర్ణయించాను, ఎండిపోయిన ఆకులు రాలిన ఆకులే తింటాను, విభూతి పూసుకుంటాను, ప్రయాగకి తీర్థయాత్రకి వెడుతున్నాను, అది కూడా చక్కగా సంఘమిత్ర ఎక్స్ప్రెస్లో కాకుండా నడిచి పెడదాం అనుకుంటున్నాను, కాలినడకన తీర్థయాత్రలు గడితే మంచిది అనిపించింది నాకు, నేను ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేదు, మీలాంటి పుణ్యాత్ముల్ని తరింపజేయాలి, నాతో వస్తే నేను సంకల్పం చెప్పి మిమ్మల్ని అందరినీ చక్కగా సంగమ స్నానం చేయించి తరింపజేస్తాను, నాతో రండి, ఒట్టు మీ మీద ఒట్టు, పెద్దల మీద ఒట్టు, నేను భక్తు శాకాహారిని, పాపాలన్నీ విడిచిపెట్టాను, సన్యాసిని అందిట. ఇంత విభూతి పెట్టుకుని చక్కగా ఉంటే మనం నమ్మేస్తాంగా మరి పాపం, అందరిలాగే ఇతడు కూడా మారిపోయాడు ఈ పిల్లి అనుకుని, అవన్నీ నిజంగానా అంటే నిజంగానే మారిపోయాను అన్నదట పిల్లి. అయితే మేము కూడా నీతో యాత్రకు వస్తాం, మాకు సంకల్ప స్నానం చేయించు అనగానే పిల్లిగారు హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే నమశివాయ నమశివాయ అనుకుంటూ చెక్క భజన చేసుకుంటూ బయలుదేరింది. పిల్లిగారు లేచి అలా రెండు కాళ్ళ మీద నడిచి పెడుతూ ఉంటే ఆ పిల్లి సొగసు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ముందు పిల్లి, వెనకాతల పాపం, ఎలక శిష్యులు, శిష్యులందరికీ ఎలకలకు కూడా విభూతి పెట్టిందండో, బాగా బూడిది రాసింది, ఇవన్నిటికీ కూడా మెడల్లో దండలేసింది, వాటికి మంత్రోపదేశాలు చేసింది, వాటన్నిటినీ కూడా రకరకాల నామాలు చేయమన్నది. ఆ తర్వాత ముందు పిల్లి వెనక ఎలకలు ఇవన్నీ ప్రయాగకి యాత్రకి బయలుదేరాయి. పాపం కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద మలుపు, మలుపు పక్కన వంతెన, అక్కడ కూర్చుని మీరెంతమందో లెక్క పెడతాను, ఎందుకంటే సంకల్పం చెప్పేటప్పుడు ఇంతమంది నాతో వచ్చారని నేను సంకల్పంలో చెప్పాలి, మీకు అకామిడేషన్ చూడాలి కదా, రూములు ఇచ్చేటప్పుడు 100 మంది ఎలకలకు ఒక రూమ్ చొప్పున ఇవ్వాలి కదా, కాబట్టి మీరు ఎంతో లెక్క పెడతాను, ఇది వంతెన టర్నింగ్ కదా, ఇలా వరసగా పెడుతూ ఉండండి లెక్క పెడతానదిట. పాపం ఆ టర్నింగ్ దగ్గర అవన్నీ పెడుతూ ఉంటే ఇది లెక్క పెట్టినట్టు ఈ మూల ఉంది, ఈ టర్నింగ్ దగ్గర ఏంటంటే పట్టుకు ఒక్కెలకే వస్తుంది, వెనకాతల ఎలక్కి ముందు ఏం జరిగిందో తెలియదు, అటువంటి చోట కూర్చుని ఒక్కొక్కలక రాగానే కసక్క నొక్కడం పక్కన పెట్టడం, నొక్కడం పక్కన పెట్టడం, నొక్కడం పక్కన పెట్టడం, ఇలా మొత్తం 1000 ఎలకలు టేకంగా అన్నిటినీ నొక్కి పక్కన పెట్టింది. ఆ తర్వాత రోజు ఒక్కొక్కటి చొప్పున ముందు నొక్కింది, తర్వాత బొక్కింది, ఈ విధంగా మొత్తం ఎలకలు తింది. అందులో కుళ్ళిన ఎలకలు అంటే మరీ ఇష్టం అంటే పిల్లులకి, శుభ్రంగా తిందిట. అందుకని ఏమన్నారు, పిల్లి ఎలక కథ అది కూడా ప్రయాగ ప్రయాణం అని పూర్వకాలంలో ఉండేది. హిందీలో మహానుభావుడు చాలా అందమైన గేయంగా రాశాడన్నారు, ఎంత బాగుండేదో, మా చిన్నప్పుడు హిందీ పాఠాలు చాలా అందంగా ఉండేవి, ఇప్పుడు అవన్నీ పెట్టట్లేదు, ఆ నీతి పాఠాలు పెట్టాలి, పెట్టగా పెట్టగా వినగా వినగా కాస్తేనే మనకి జ్ఞానోదయం అవుతుందన్నమాట. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారన్నమాట, వేషం ఒక రకంగా ఉంటుంది, మాట చూస్తే బాగుంటుంది, చేసేది మాత్రం లోపలన్నీ పనికిమాలని పనులు. అందుకని అన్యవాక్ అన్యథామతి, మాట ఒకటి చేత ఒకటి, ఇలా ఇతరులను రూపముతో మాటలతో మోసగించి పాడు చేసే దుర్మార్గులు కొందరు ఉంటారన్నమాట. మీకు రహస్యం చెప్పనా? పాపం ఓ పుణ్యాత్ముడు ఉన్నాడు, నానాయాతన పడి ఓ 25 ఏళ్ళు ఉద్యోగం చేసి 30-40 లక్షలు పాపం పోగేసి ఎంతో కష్టపడి పిల్లల్ని పైకి తీసుకురావడానికి ఓ దౌర్భాగ్యాన్ని నమ్మి వాడి చేతిలో పెట్టాడు. ఏదో పాపం పిల్లల్ని పైకి తీసుకొద్దాం చదివిద్దామని. ఏమండి ఎంత కష్టపడితే ఆయన యావత్ జీవితం అర్జిస్తూ వచ్చింది ఆ డబ్బు, ఈ డబ్బు పెట్టుకెళ్ళి ఒకటి చేతిలో పెట్టాట. వాడేమన్నాడు, పోని రాత కోతలు కూడా లేవు, ఈయనంత మాయకుడు చెప్పండి వెర్రి బ్రాహ్మడు పాపం, ఈ డబ్బు అక్కడ పెట్టి ఏదో తర్వాత వస్తాయనుకుని పెడితే వాడు పరులు సొమ్ము పాము వంటిది, నేను చేత్తో అంటాను అక్కడే పెట్టండి, మీ డబ్బు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాను నీ వట్ట. ఎప్పుడు వెళ్ళా నైష్కర్మ సిద్ధి అని ఒక పుస్తకం చేతిలో పెట్టేవాడు ఈయనకి. ఈ అమాయక దంపతులు ఈ నైష్కర్మ సిద్ధి ఆయన కబుర్లు ఆయనవన్నీ విని ఆహాహా ఎంత నిజాయితీపరుడు, ఈయన దగ్గర మనం 40 లక్షలు పెట్టాం, 1 కోటి రూపాయలు పెట్టాం, మనకి తిరిగి వస్తాయి అనుకున్నాడు ఈయన. ఇహ తర్వాత మొదలయ్యింది, కొంతకాలం అయ్యింది, పిల్లల్నేమో విద్యకు పంపాలి, పిల్లల్నేమో హైలీ ఎడ్యుకేట్ చేయాలి, ఏ అమెరికాకో చదువుకు పంపాలని ఈయనకి అనిపించింది. అమెరికా వెళ్ళడం అంటే మాటల అమెరికా పంపుతున్నానంటే 10 లక్షలు కావాలంటే ఇస్తానండి, ఎక్కడికి పోతానండి, ఏదో ఒక జన్మలో ఇస్తానంటాడు ఆయన, ఏదో ఒక జన్మలో ఇస్తాడట. ఆయనేమో పాపం నారాయణ పడి పిల్లల్ని పంపాలి. నిజంగా చెప్పమంటారా, ఈ మధ్యన మాత్రం ఒక శుభవార్త తెలిసింది ఆ పుణ్యాత్ముడి ద్వారా, 40 లక్షలు ఒక్క 10 లక్షలు మాత్రం వచ్చాయట చాలు, కనీసం అదేనా వచ్చిందని సంతోషించండి, చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే ఘట్టంలో చావేద. ఏమిటిది కబుర్లు చూస్తే ఒక రకంగా ఉంటాయి, మహాత్ముళ్ళ కబుర్లు పెట్టడం. ఓరి బాబో ఏం చెప్తున్నానంటే, మనకి పురాణాల్లో ముందే చెప్పారు, నాయన మాట ఒక రకంగా చేత ఒక రకంగా ఉండకూడదు, ఇతరులను మోసగించి సంపాదించే ఈ ధనం వల్ల ఉపయోగం లేదు, అందుకే ఆర్థికమైన సంబంధాలు పెట్టుకోకని ఎన్నో చెప్పారు మనకి. ఇతరుల సొమ్ముని తీయని కబుర్లతో లాగి ఆ తర్వాత మోసం చేస్తే ఉపయోగం ఉంది? నేను చాలాసార్లు అందుకే చెప్పాను, ఎవరైనా వస్తే నన్ను అప్పు అడక్కండి, అప్పు ఇవ్వను, అప్పు పుచ్చుకోను. నేను మా పీఠంలో ఒక నియమం ఉంది, అవ్వండి డబ్బులు అడగం, మీరు ఏదన్నా ఇవ్వదలిస్తే దానం కింద ఇచ్చిపోండి, దానం కింద ఇచ్చారు కనుక మీకు బెంగ అనిపించదు, అదే మీరు అప్పు కింద ఇతరులకు ఇవ్వడాలు, ఈ లావాదేవీలు పెట్టుకుంటారా, మనశ్శాంతి ఉండదు. సాధ్యమైనంత వరకు తరించాలనుకున్నవాళ్ళు, బయట వ్యాపారాలు వేరు, అక్కడ అప్పులు ఇవ్వడాలు పుచ్చుకోవడాలు అవి లేకపోతే కుదరదు. నేను చెప్పేది ఆధ్యాత్మిక వ్యవహారం దగ్గర మాత్రం పొరపాటును కూడా ఈ ధన సంబంధమైనవి అసలు పెట్టుకోకండి. డబ్బు చాలా దరిద్రం, దానివల్ల ఎన్నో జన్మలు ఎత్తాలి, మనకి నష్టం అవతల వాళ్ళకి నష్టం. మీకు ఎవరికైనా తోచింది అనుకోండి, గురువుగారి మీద ఇచ్చేడు తోచింది దానం, మళ్ళీ దాని గురించి అడక్కండి, అసలు దానం ఇచ్చాక వాడిని నమ్మివ్వండి, మళ్ళీ రసీదు కూడా అడక్కండి అంతే. ఎందుకంటే అసలు నీకు ఎందుకు రసీదు, వాడిని నమ్మేక ఇస్తున్నావు నువ్వు, కాబట్టి నువ్వు దాన రూపంలో ఇచ్చావు, ఏ వంకతో అయినా ఆ దానం వాడిని నమ్మిస్తున్నావు, ఇంకేదో కాదు కాబట్టి ఇచ్చేయి, ఇంక రెండోది పట్టించుకోకు. కాదు వాడు అప్పటికాడా పొరపాటున అప్పులు ముప్పులు తెప్పలు తోలికెళ్ళకు, ఏమో దేనివల్ల ఏమో వస్తుందో తెలియదు. ఆధ్యాత్మిక జ్ఞానంలో ధన సంబంధం ఎప్పుడు వస్తుందో అక్కడ నుంచి పవిత్రత పోయి అపవిత్రత చేరుతుంది. నా దగ్గరికి ఎందుకంటే అప్పుడప్పుడు వస్తుంటారు గురువుగారు 10,000 ఇవ్వండి అప్పని. నాయన చాలా కాలం క్రితం ఒక ఆయన వచ్చాడు, ఇక్కడ ఎక్కడో దగ్గరలో చేరాలో ఎక్కడో పాపం ఒక అర్చకుడు ఇల్లు కట్టుకుంటానండి అన్నాడు. ఓ 9,000 ఇచ్చేసి ఈ 9,000 కొట్టుకుపోయి దానం మళ్ళీ నాకు ఇవ్వక్కర్లా, అదే నేను అప్పు కింద నువ్వు నన్ను అడిగావు అనుకో నాకు మనస్సు పీకుతుంది, నువ్వెవరో నాకు తెలియదు, నాకు తోచింది ఈ 9,000, ఆ రోజుల్లో నా దగ్గర అంతే ఉంది, ఎందుకంటే 7-8 ఏళ్ల క్రితం నా దగ్గర ఆ సమయానికి అదే ఉంది, ఇదో ఇది పట్టుకుపోమని నా దగ్గరకు వస్తుంటారు సరే పార్థసారథి గారు ఆయన ద్వారానే పంపేశాను ఆ డబ్బు చెక్కు రూపంలో, ఆయన తీసుకున్నాడు సంతోషించాడు. అలా ఎవరికైనా తోస్తే ఇచ్చేయండి, ఇక మళ్ళీ అడగండి, కానీ అప్పులు ముప్పులు ఉన్నాయే ఈ ముప్పు తెచ్చి పెడతాయి. ఇది మార్కండేయ పురాణంలో స్పష్టంగా చెప్పి మిమ్మల్ని మోసగిస్తారు, వాక్కు ఒక రకంగా ఉంటుంది, బుద్ధి ఒక రకంగా ఉంటుంది, ఆ దెబ్బతోటి నువ్వు మోసపోతావు, తర్వాత ఏడుస్తావు, ఇది దోషం. ఈ విధంగా ఇతరులను మోసగించి వారు సొమ్ములాక్కుని వారికి తిరిగి ఇవ్వకుండా ఉండే దుర్మార్గుల యొక్క జహ్వా నాలుకని ద్విధాపాక్షతే రెండుగా చీల్చి చీల్చి ఏడిపిస్తాయి పదునైన ఇనప ముక్కులు కలిగిన పక్షులు. ఆ పక్షులు ఆ ముక్కులతో చీల్చి చెండాడతాయి, అందువల్ల ఇది చెయ్యొద్దు అన్నారు. ఇప్పుడు కలియుగం కదా, అలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారనమాట, మంచి ఇలా కూర్చుంటాడనమాట. ఓ అరే బాబాయ్, ఈ మధ్యకాలంలో ఒకడు కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద, ఆ సింహాసనం మీద వాడిని చూస్తూ ఉంటే 8 ఏనుగులు ఒకేసారి కూర్చున్నట్టు అనిపిస్తున్నారు వాడు నాకు, మహాద్భుతమైన ఘన వరాహములన్నీ కలిపి కూర్చున్నట్టుగా అనిపిస్తున్నాడు. అలా కూర్చుంటాడు వాడు, ఏం కబుర్లు చెబుతాడో అవన్నీ మనం నమ్మితే కొంపలు ఒలిగిపోతాయి. అసలు ఒకటి చెప్పనా, శంకరాచార్యుల వారి పీఠాలు లాంటి పీఠాలు పరంపరా పీఠాలు తోలికెడితేనే సుఖం మనకి. ఇవి ఎందుకని, ఎంతో ప్రాచీన కాలం నుంచి వేదసమ్మతమైన మార్గంలో వెడుతున్న దివ్య గురు పీఠాలు, అక్కడికి వెడితే మనకి మనశ్శాంతి లభిస్తుంది. ఎవరి దగ్గరికి పెడితే వాడి దగ్గరికి వెడితే వాడు మంచోడో చెడ్డాడో మనకు తెలియక చివరికి మనం భ్రష్టులం అయిపోయే ప్రమాదం వస్తుంది. మాతాపిత్రోర్ గురూణాంచ ఏవజ్ఞాం చక్రురుద్ధతాః తయిమే పూయ విన్మూత్ర గర్తే వచ్చంత్యధోముఖాః. తల్లిని తండ్రిని చాలా జాగ్రత్తగా గౌరవించాలి. వాళ్ళని పొరపాటు కూడా అవమానించకూడదు. తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురిని యహ ఎవడు అవజ్ఞాం అవజ్ఞతో అంటే అగౌరవంతో చూస్తాడో అవమానిస్తాడో వాళ్ళ మీద ఎగిరి గంతులేసి తిడతాడో అటువంటి వాడు మలమూత్ర నరకంలో పడతాడు. అంటే ఒక చోట పెద్ద గొంట ఉంటుంది, అందులో పూర్తిగా దుర్వాసనతో ఉన్న కుళ్ళిపోతున్న మలమూత్రాలు ఉంటాయి. అందులో ఈ దుర్మార్గుని అధోముఖాహ అంటే కాళ్ళు పుచ్చుకొని తిరగేసి పడుకోబెడతారు. కాళ్ళు పుచ్చుకొని అధోముఖంగా పడుకోబెడతారు. చూసారా, మధ్యంతి అధోముఖాహ, మధ్యంతి ముంచుతారు. ఎలాగా? తలకిందులుగా ముంచుతారు. కాబట్టి తల్లిని తండ్రిని గురువుని మాట వరసకు కూడా అవమానించకూడదు. దేవతాతిథి పితృవహిని భూత పక్షి ప్రజాభ్యాగత భృత్య జనావళులకు ఎడక అన్నంబు మునుదాన కుడిచి నట్టి పాపకర్ముండు పర్వత ప్రతిమతనుడు సూచి సూక్ష్మముఖుండునై క్షుత్ప్రపీడనొంది చీము బంకయు ఆనుచున్నవాడు. ఓ మహారాజా, ఈ పాపాత్ములకేస్తురు అని అన్ని చూపించి వర్ణించాళ్ళండి. వీళ్ళెవరనుకుంటున్నావు, ఏనాడు దేవతలకి నైవేద్యం పెట్టలేదు, ఇంట్లో దేవతా నైవేద్యం పెట్టకుండా అన్నం తినకూడదు, వండుకోవడం తినేస్తే అది మహాపాపం, అది అసుర అన్నం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పలేదా? మరి ఆసురీ భోజనం అంటారు అది. కాబట్టి అన్నం వండాక పరమాత్మకు అలా నివేదన చెయ్యాలి, ఎంతో కొంత పళ్ళెంలోకి తీసి నైవేద్యం పెట్టి అప్పుడు మనం తినాలి. పూర్వం మహానివేదన చేసేవారు. కనీసం నీ కంచంలో పెట్టిందైనా పరమేశ్వరార్పణ వస్తూ అనుకో, ఆ పోసిన పెట్టి ఆయనకి అంటించు, పరమాత్మకి అందించు దానిని. అలా దేవతలకి నైవేద్యం పెట్టకుండా, ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వాడికి పెట్టకుండా, పితృదేవతలకు అన్నం పెట్టకుండా, తల్లికి తండ్రికి అన్నం పెట్టకుండా, అగ్నిహోత్రుడికి నమస్కరించకుండా, లేదా కనీసం దీపారాధనైనా చెయ్యకుండా అన్నం తిన్న దుర్మార్గులు, ఏనాడు పంచభూతాలకి నమస్కారం చెయ్యకుండా అన్నం తిన్న దుర్మార్గులు, అప్పుడప్పుడైనా పక్షులకి వాటికి ఇంత అన్నం పెట్టాలి, ఇంట్లో కాకులకి వాటికి ఇంత అన్నం మొదలు పెడతారు కొంతమంది, అలా పక్షులకి ఆహారం పెట్టకుండా తినేవాళ్ళు, అభ్యాగతులకు అన్నం పెట్టకుండా తినే పాపాత్ములు, తమ దగ్గర పనిచేసే వారికి అన్నం పెట్టకుండా తాము తిని వాళ్ళ విషయం పట్టించుకోకుండా ఉండే యజమానులు, ఇటువంటి వాళ్ళు ఉన్నారే, పర్వతంతో సమానమైన పాపములు తనని పట్టి పీడిస్తుండగా, అంటే వాడు భూలోకంలో చేసిన పాపాలు ఎంతైనా ఓ పర్వతాలై వెంటబడతాయి. ఆ పాపముల వల్ల అధోముఖంగా అంటే తిరగబడి చీము నెత్తురు కుళ్ళిపోయిన వాటిని ఆనుతాడు. వాడి నోట్లో మధ్య మధ్యలో సూదులు కూడా గుచ్చుతారు. దాంతో వాడు ఆకలి దప్పికలకి తట్టుకోలేక ఆ చీము బంక నాకలేక మహాబాధపడిపోతాడు. అందువల్ల ఎప్పుడూ కూడా దేవతలకు నైవేద్యం పెట్టాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. వార్ధక్యంలో తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో చేర్చడం ఏంటి? వృద్ధాశ్రమాల్లో దేశం ఎప్పుడు బాగుపడుతుంది? పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు పొరపాటు కూడా వృద్ధాశ్రమాలకు వెళ్లకుండా ఉంటే అప్పుడు దేశం బాగుపడుతుంది. వృద్ధాశ్రమాలు ఎవరికండి? దిక్కులేని వాళ్ళకి, అనాథలైన వాళ్ళకి అన్నం పెట్టడానికి అవి ఏర్పాటు చేశాం. బతుకున్నా కానీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఇంట్లోంచి గంటే అక్కడ చేర్చేస్తే ఎంత బాధపడతారు వాళ్ళు? మహాపాపం అది. అలా తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వాళ్ళని బయటికి గెంటేవాళ్ళు. ఇలాంటి దుర్మార్గులందరికీ ఈ చీము బంకే చివరికి దిక్కువుతుంది. నోట్లో సూదులు కూడా గుచ్చుతారట ఆ సమయంలో. యాత్ర తనతో ఉన్న వచ్చిన యతని కన్న మెడక భుజించి శ్లేష్మంబు కుడుచునితడు. తనతో పాటు ప్రయాణానికి ఒక ఆయన తీసుకెళ్ళాట, ఒక ఆయన నాతో పాటు రా అన్నట్ట, వచ్చాక నీకు పెట్టను నేను ఒక్కడే తింటానన్నట్ట. తనతో తీసుకువెళ్ళిన వాడికి అన్నం పెట్టకుండా తాను ఒక్కడే తిన్న ఈ దుర్మార్గుడు చూసావా? ఇప్పుడు వాడు శ్లేష్మం భుజిస్తున్నాడు. ఇక్కడ నానా యాత్ర పడి అధోముఖంగా తింటున్నాడు. కాబట్టి మనతో తీసుకువెళ్ళాక పెట్టాలి. రైలు ఎక్కినప్పుడు మనతో పాటు ప్రయాణం చేసేవాడు కొంతమంది ఉంటారు, మహానుభావులు, పూర్వజన్మ సుకృతం వల్ల అలాంటి వాళ్ళతో కూడా అప్పుడప్పుడు ప్రయాణం చేయాల్సి వస్తాయి. ఒకనొకప్పటి రోజుల్లో నేను మంచి నవయవ్వనంలోకి అడుగు పెడుతున్న రోజుల్లో నా అదృష్టవశాత్తు కొందరు దొరికారు. మాతో పాటు ఒక ఆయన ప్రయాణానికి వచ్చేవాడు, నేను లోయర్ బెర్త్ ఆయన అప్పర్ బెర్త్, అస్తమానము చీటికి వాటికి అప్పర్ బెర్త్ ఎక్కేవాడు ఆయన. ఏంటి నిమిషానికి ఒకసారి ఎక్కుతాడు, ఇంత నిద్రపోతున్నాడు అనుకున్నా నేను. అలా ఏకంగా ఢిల్లీ వెళ్ళేలోపు అది లింక్ ఎక్స్ప్రెస్ పైగా, అందువల్ల ఏమైందనమాట, ఢిల్లీ వెళ్ళడానికి దాదాపు 36 గంటల ప్రయాణం ఏలూరులో ఎక్కితే హజరత్ నిజాముద్దీన్ వెళ్ళడానికి 36 గంటలు కదా, ఈయన చీటికి బయటికి ఎక్కేవాడు దిగేవాడు. ఒకసారి ఏం జరిగింది, ఆ పైనుంచి ఏదో రాలింది నా నెత్తి మీద. ఏమిటో చూశాను, ఆయన సున్నుండలు తెచ్చుకున్నాడు, మంచి నేతి సున్నుండలు. ఆ సున్నుండ పైకి వెళ్ళి గుడుకు గుడుకు తింటున్నాడు నాకు తెలియకుండా ఉండడానికి. అందుకని అనమాట అప్పర పెర్త ఎక్కుతున్నాడు చీటికి బయటికి. ఈ సున్నుండలు తింటుంటే ఆ సున్నుండ నా నెత్తి మీద పడింది. ఏమిటో చూస్తే మంచి నేతి వాసన, చూస్తూ చూస్తూ ఎంగిల్ తదిపోని నెత్తి మీద పడింది. ఏం తింటాం, అందువల్ల చిన్నప్పుడు చూశాను. ఆ తర్వాత ఈ సున్నుండ తీసి పొడుము పక్కన అట్టే పెట్టా. కాసేపు నాకు ఇంతంత జంతికి మొక్కలు, గొంతికి దాకా జంతికి తినడం, ఆ మొక్కలు నెత్తి మీద పడ్డాం. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయనతో పాటు పట్టుకెళ్ళాడు. ఇవన్నీ 1/4 గంటకోసారి పైకి ఎక్కడం తినడం, 1/2 గంటకోసారి పైకి ఎక్కడం తినడం. ఈ మొక్కలన్నీ పోగేసి ఇవన్నీ నా ఎదురుకుండా కూడా తిన్నా ఏమనుకోను, పైకి ఎడితేనే అసలు బాధల్లా. కాబట్టి హాయిగా తినవయ్యా బాబు, నిమిషానికోసారి పైకి ఎక్క కిందకి దిగా అంటే పాపం తెల్లబోయాడు. చూసేసావా అన్నాడు. మరి ఆ మాత్రం చూడకుండా ఉంటామా, నేనేమన్నా రిటైర్ అయ్యానా. ఇలా తనతో యాత్రకు వచ్చిన వాడిని, యాత్ర తనతోన వచ్చిన యతనికి అన్నమిడక భుజించి శ్లేష్మంబు గుడుచునితడు. ఈ విధంగా తనతో వచ్చిన వాడికి ఏం పెట్టకుండా తను ఒక్కడే తినకూడదు. అందుకే మీతో పాటు ఏమన్నా తెచ్చుకున్నప్పుడు చక్క కాస్త అడగండి, తప్పేముంది పక్కవాడిని, ఏమండి కాస్త తింటారా అని అడగండి. నన్ను అడిగితే నేను ఎంతగా తిన్నాం, ఏమండి మేము ఆవకాయ తెచ్చుకున్నాం వేసుకుంటారా, దెబ్బకాయ తెచ్చుకున్నాం దెబ్బకాయ తెచ్చుకున్నాం అని అడిగితే నేను ఎలాగో తిన్న కదా. పోనీ పాపం తినేవాడికి పెట్టండి, ఇంత అడిగి తిననంటే వేరే విషయం, పక్కవాడికి కూడా ఎంతో కొంత పెట్టడం ఒక పుణ్య కార్యక్రమం. అది గోబ్రాహ్మణాగ్నయః స్పృష్ట యైహి ఉచ్ఛిష్టైహి నరేశ్వర తేషామేతేగ్నికుండేషు ప్రజ్వలస్త ఆహితాహకరాః. అంటే ఏమిటనమాట, వరుసగా గోవుల్ని బ్రాహ్మణుల్ని అగ్నుల్ని ఎంగిలితో చూడకూడదు. అన్నం తింటున్నావు లేక కాఫీ తాగుతున్నావు లేక ఏదో పండు తింటున్నావు ప్రసాదం తింటున్నావు, ఆ తింటున్నప్పుడు నోరు ఎంగిలి అవుతుంది, అప్పుడు ఆ నోటితోటి గోవుని చూడకూడదు. ఎదురుగుండా గోశాల ఉంది, అక్కడికి వెళ్ళి పండు తినడం ఎందుకు, అప్పుడు పండు తింటున్నప్పుడు నోరు ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలి నోరుతో గోవుల్ని చూసిన దుర్మార్గుడు పరమపాపి, విప్రుణ్ణి చూస్తే మహాపాపి, అగ్నిని చూస్తే మహాపాపి. అందుకే ప్రసాదం తినేటప్పుడు ఎక్కడో చోట కూర్చుని తినండి. ఎందుకన్నారంటే తిన్నప్పుడు అప్పుడు వాడు ఎవరినైనా చూసినా దోషం రాదట, ఏ మండపంలోనో దూరంగా కూర్చొని తింటే దోషం రాదు. అలా కాకుండా నిలబడి దగ్గరికి వెళ్ళి తింటే ఆ నిలబడి తిన్నవాడి నోరు ఎంగిలి నోరుతో సమానం. ఆ ఎంగిలి నోరుతో గోవుని విప్రుణ్ణి అగ్నిని చూసిన స్పృష్ట అంటే తాకిన అటువంటి దుర్మార్గులని కళ్ళల్లో నిప్పులు పోసి, ఎరా నిప్పులు పోసి ఏడిపిస్తావురా అంటారట. ఎందుకని, నీ కళ్ళతో చూసావు కనుక, వాటిని ఎంగిలి నోటితో చూసావు కనుక. అందువల్ల ఎర్రగా నిప్పులు కాల్చి కళ్ళల్లో పోసి కాల్చి ఏడిపిస్తారు, నోట్లో కూడా నిప్పులు పోస్తారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంగిలి నోటుతో గోవుని చూడకండి, ఎంగిలి నోటుతో గురువుని చూడకండి, విప్రుణ్ణి చూడకండి, అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళకండి. అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటన్నమాట, యజ్ఞం జరుగుతుందో చోట ప్రసాదం తింటూ పులిహార నోట్లో వేసుకుని ఆ ఎంగిలి నోటుతో చూడకూడదు అన్నమాట, దగ్గరికి వెళ్ళకూడదు. మీకు ఏదన్నా ప్రసాదం తిన్న వెంటనే నోరు పుక్కిలించి ఉమ్మి అప్పుడు అక్కడికి వెడితే దోషం రాదు. కాబట్టి ఏదన్నా తింటూ ఆ తింటున్న నోటితో ఇలా గోవుల దగ్గరకి అగ్ని దగ్గరకి విప్రుల దగ్గరికి వెళ్ళరాదు, వెడితే ఈ నిప్పులు కళ్ళల్లో పోసి శిక్షిస్తారు యమకింకరులు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలని ఎంగిలి నోటితో పొరపాటును కూడా చూడరాదు, వాళ్ళ కళ్ళల్లో కూడా నిప్పులు పోస్తారు. అందుకే అన్నం తింటూ బయటకు వచ్చి ఓహో చంద్ర అనకండి, సూర్య అనకండి, నక్షత్రాలను చూడకూడదు, అది దోషమే. కాలితో తల్లిని కానీ తండ్రిని కానీ గురువుని కానీ తన్నాడా తప్తాంగార నరకం వస్తుంది. పొరపాటు కూడా కాలితో తనకూడదు, కోపం వచ్చి ఒక్కొక్కప్పుడు తన్నిన వాళ్ళు ఉన్నారు. లేకపోవడం ఏంటండి బాబు, మేము చూడలేదా తల్లిని కాలితో తన్నిన దుర్మార్గుడు ఒకడి యొక్క వీడియో వాట్సాప్లో నాకు పంపారు, ఒకడు ఎవరు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పంపారు, చూడండి ఈ దుర్మార్గుడు కాలితో తల్లిని కొట్టేస్తున్నాడు తండుతున్నాడు చూడండి అని. ఎంత జుగుప్స అనిపించిందో, ఎంత భయం అనిపించిందో. తల్లికి తండ్రికి నమస్కారం చేయాల్సింది పోయి కాలితో వాళ్ళని తన్నడం ఏమిటి, కొట్టడం ఏమిటి, చంపడం ఏమిటి, ఈ దరిద్రపు డబ్బు కోసమా, ఈ డబ్బు ఎంతకాలం ఉంటుంది. అలా తల్లిదండ్రుల్ని కొట్టేవాడు తన్నేవాడు ముఖ్యంగా గురుదేవుణ్ణి, గురువుని కాలితో తన్నతారు ఎవరైనా. అలాంటి దుర్మార్గులు తప్తాంగారం అని ఒక నరకంలో కడతారు. అంగారము అంటే నిప్పు, తప్తాంగారం కణకణలాడుతున్న నిప్పులు. ఓ చోట పెద్ద కొండముంది, ఆ కొండ నిండా నిప్పులే, ఆ నిప్పులు చింత నిప్పుల్లో కణకణలాడుతున్నాయి, ఎర్రగా ఉంటాయి. ఆ నిప్పుల్లో వేసి వీణ్ణి మొక్కజొన్న పొత్తులు కాల్చినట్టు కాల్చేస్తారు. పాయసం అసలు ఎంత వర్ణన కూడా అండం, అక్కడ జొన్నలతో పోల్చారు. మొక్కజొన్న పొత్తులు కాల్చడం అనేది బహుశా ఆ విపశ్చిత్ కాలంలో కూడా ఉందన్నమాట, లేకపోతే ఆ ప్రత్యేకమైన ఉదాహరణ ఎందుకు ఇచ్చాడు, నన్ను చాలా ఆశ్చర్యపోయాను అన్నమాట. వీటి ఉన్నాయే ఈ యవలు ఇలాంటి ధాన్యాలు ఆ రోజుల్లో ఉండేవి, జొన్నలు ఇవన్నీ కూడా. అంటే ఆ రోజుల్లో కూడా జొన్న పొత్తులు నిప్పుల మీద కాల్చేవారు అన్నమాట. అందుకని ఏమన్నాడు, యమకింకరులు ఏ విధంగా అయితే జొన్న పొత్తులు నిప్పుల మీద కాల్చబడతాయో అలా ఈ పాపాత్ములు కాల్చబడతారని వర్ణించారు. దీనికి ఉపమాలంకారం అని పేరు.